சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாயிமகேஸ்வரம் துரியாதீத பதஸ்ததாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்ததாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குரு ரூபம் தத் பிரம்மஸ்புரதாம் பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தியின பகவான் சச்சசாயி திவ்ய ஸ்ரீச்சரணாரவிந்தாலுக்கு பிரணாம சகசிரம் சமர்ப்பிஸ்து பாரதீய குரு தத்துவ விசாரதாரலோ இப்படிக்கு ஈரோஜு கட்டக்கடப்பட்டி ரோஜு சங்கர பகவத் பாதலு பகவான் ரமணுலு ராமகிருஷ்ண குருதேவுலு சாரதாமாயி விவேகானந்த சுவாமி மாத்ருஸ்ரீ ஜில்லெல்லமூடி அம்மா బహుముఖీనమైనటువంటి ఆధ్యాత్మ గురువులుగా మార్గోపదేశం చేసేటువంటి మహిత స్వరూపులుగా మనం విచారణ చేస్తూ వచ్చాం. ఈరోజు సర్వదేవత అతీత స్వరూపులు అవనిపై నడిచిన ఒక బ్రహ్మ పదార్థము సర్వ ప్రపంచాన్ని ప్రేమ సేవ అన్న రెండు భావనలలో ఎముడ్చి మానవ జీవిత పరమార్థాన్ని మానవ జాతికి మహోత్కృష్ట సందేశంగా అందించినటువంటి పరిపూర్ణ ప్రేమావతారి దివ్యావతారి మహిమాస్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి గురించి మాట్లాడుకుందాం. పరిచయం లేని వాళ్ళకి ఆయన సత్యసాయిబాబా, కాస్త పరిచయం ఉన్నవాళ్ళకి సత్యసాయి, ఆయన పరదైవమని ఎరిగిన వారికి స్వామి. ఈ ప్రసంగంలో స్వామి అన్న రెండు అక్షరాలు ఎక్కడ వినపడినా అది కేవలం భగవాన్ సత్యసాయికి చెందినది మాత్రమే. విషయంలోకి వెళ్లే ముందు ఇవాళ వచ్చిన ఉమేష్ చంద్ర గారి గురించి నేను రెండు మాటలు చెప్పాలని అనుకున్నాను. ఈ దేశంలో అని చెప్పారు, కానీ చాలా క్లుప్తంగా చెప్పారు. మెడికల్ ప్రొఫెషన్కి ఆదరణ లేని రోజులు, మెడికల్ ప్రొఫెషన్కి అమెరికాలోనే ఆదరణ ఉన్న రోజుల్లో, ఎప్పుడెప్పుడు రెక్కలు కట్టుకుని ఆ దేశం వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తున్న ఒక యువకుడు ఆయన. ఆ టైంలో ఒక గురువు, ఒక దైవం తన సంక్షేమాన్ని కోరి, తన భవిష్యత్తుని ఊహించి దర్శించి, నువ్వు వెళ్ళవద్దు అనగానే వెళ్ళకుండా ఉండటం ఎంత గొప్ప విషయం, మామూలు విషయమా? డబ్బు కావాలా దైవం కావాలా అంటే డబ్బుంటే దైవాన్ని కూడా కొనుక్కోవచ్చు అనే రోజులు ఇవి. అటువంటి సమయంలో అది మహత్తరమైన త్యాగమే. దానివల్ల ఈ దేశం చాలా లాభపడింది. ఒక డాక్టర్గా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఇవాళ అనేక మంది కార్డియాలజిస్టులు ఈ దేశంలో, ఆంధ్రదేశంలో చాలామంది ఉన్నారు. కానీ ఏ రకమైన ప్రచారాన్ని కోరుకోకుండా చాలా నిశ్శబ్ద మహాస్థితిలో తన కర్తవ్యాన్ని తాను మహర్షి వలె ఆయన కొనసాగించిన తీరు నాకు బాగా తెలుసు. ఎప్పుడైనా ఎవరైనా ఒక పేషెంట్ను గురించిన ఒక రిఫరెన్స్, ఉమేష్ చంద్ర గారు ఫలానా పేషెంట్ వస్తాడు, కాస్త మీరు పంపించండి నేను చూసుకుంటాను, చూసుకోవటం అంటే ఆ రోగాన్ని కొనసాగించటం కాదు, ఆ రోగాన్ని శరీరం నుంచి బయటకు పంపి అతనికి ఒక ఆహ్లాదకరమైన జీవితాన్ని ఇచ్చినటువంటి ఉమేష్ చంద్ర గారికి, వారి కుటుంబానికి సత్యసాయి భగవానుడి ఆశీస్సులు ఈ పని చేయకముందే లభించినాయి. ఇప్పుడు మరింతగా లభించాలని వారి వంశం, స్వామి చెప్పారు, ఎవరు నా సేవలో ఉంటారో వారి తరంతో పాటుగా 21 తరాలను నేను కాచుకుంటాను అన్నారు. అలాగే ఉమేష్ చంద్ర గారి వంశం రాబోయే 21 తరాలు స్వామి ఆవరణంలో స్వామి దివ్య ఆశీస్సులతో నిలిచిపోవాలని కోరుకుంటూ, ఆ పని స్వామి ఎలాగూ చేస్తారని అనుకుంటూ ఉమేష్ చంద్ర గారికి చాలా ప్రేమపూర్వకమైనటువంటి, సాదరపూర్వకమైనటువంటి ఒక చల్లని ఆహ్వానాన్ని పలుకుతూ ఈ సాయంకాలం స్వామి స్మరణలో హాయిగా గడుపుదాం.
ఏ స్వామి
చల్లని చిరునవ్వు తల్లిది వెనయ్యి తనరారునో, ఏ స్వామి మెల్ల నిగమనమున ఆగామి సంచితములు నెమ్మనగును. ఏ స్వామి దర్శన స్పర్శన సంభాషణములు స్వస్థానత్రయ ప్రస్థానయానమగును. ఏ స్వామి తీయని పిలుపుతో అంగాంగము పులకాంకుర ప్రకరమౌను. అట్టి నా స్వామి రూపు సౌందర్య లహరి, అట్టి నా స్వామి తలపు శివానంద లహరి, అట్టి నా స్వామి పిలుపు అమదానంద లహరి, అట్టి నా స్వామితో చలిమి జన్మ జన్మాల కలిమి. ఎన్ని జన్మలు ఎన్ని అవతారాలలో మనం జన్మ ఎత్తి వచ్చామో తెలియదు, కానీ పరాస్వరూపుడైనటువంటి ఒక మహేశ్వరుడికి సమకాలీనుడుగా మన జీవయాత్ర సాగించాం. ఇది ఒక పరమాద్భుత సన్నివేశం. మానవుడికి సహజంగా కంటికి కనపడేవాడు దేవుడు కావటం అంత తేలికైన విషయం కాదు. ఎవడు కనపడడో, ఎవడిని కనిపెట్టలేమో, ఎవడిని అందుకోలేమో వాడు దేవుడు అని భావన. అటువంటిది పరమేశ్వరుడితో కూడి మనం అనేక సంవత్సరాలు అనేక దశాబ్దాలు జీవించాం. ఈయన ఎట్లా పరమేశ్వరుడైనారు, ఈయన తత్వం ఏమిటి, సత్యసాయి భగవానుడి యొక్క ఈ అవతార పరమార్థం ఏమిటి, దాని వైభవం ఏమిటి, స్వామి యొక్క దివ్య శక్తి ఏమిటి, ఇది తత్వ విచారణలో ఒక భాగం గనక స్థలీపులాకన్యాయంగా కృతయుగంలో గనక విచారణ చేసినట్లయితే దేవుడు ప్రత్యేకంగా లేడు. త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల ద్వారా మాత్రమే పరమాత్మని అవనీ సంచారానికి రప్పించగలిగింది ఆ జాతి. ద్వాపరయుగంలో కేవలము అర్చన ఆరాధనాది అనేక క్రతువుల ద్వారా మరొక పరమాత్మని జగత్తులోకి తెచ్చుకున్నది ఈ జాతి. కృతయుగంలో పరమాత్మ ప్రత్యేకంగా లేడు కనుక అది సత్యయుగమని, మూడు వేదములు ఆధారం చేసుకొని, వేదాలు నాలుగు కదా అంటే అది వేదత్రయీ, త్రయీ విద్య అంటే వేద విద్య, నిజానికి మూడే, సామ రుక్ యజుహు, నాలుగవది ఈ మూడింట్లలో చెప్పబడగా మిగిలిపోయినవన్నీ కలిపితే అది అథర్వణ వేదం కనుక మూడు వేదాల కిందే మనం లెక్క పెట్టుకోవాలి. కనుకనే సత్యసాయి భగవానుడి కంటే ముందు త్రేతాయుగంలో అంటే వేదమే రామావతారమై వచ్చింది. అందుకనే వేదం ఏమి చెప్పింది, దానికి మూలమేమిటి అంటే ధర్మమే మూలం, ధర్మాన్ని మించి మరొకటి లేదు. కనుకనే శ్రీరామచంద్రుని మనం రామో విగ్రహవాన్ ధర్మ అన్నాం. ద్వాపరయుగం వచ్చిన తర్వాత అతి విచిత్రంగా సామాజిక నేపథ్యం మారింది, రాజుల ప్రవర్తన మారింది, వాళ్ళ తీరుతన్నులు మారినాయి, హింసా ప్రవృత్తి విజృంభించి శాంతి ప్రేమలు నశించేటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ రెండు ప్రమాణాలు చేసి వచ్చాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచివాణ్ణి కాపాడుకోవాలి, చెడ్డవాణ్ణి శిక్షించాలి, అది నా కర్తవ్యం, అందువలన నన్ను నేను అన్ని యుగాలలో సృష్టించుకుంటూ ఉంటాను అన్నాడు. అంతేకాదు ఎప్పుడు సృష్టించుకుంటాడో కూడా చెప్పాడు. యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మానికి హాని గ్లాని జరిగినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను అని. ధర్మము అగ్ని గదా, నిప్పు గదా, దానికి చెదబడుతుందా? ధర్మానికి హాని లేదు, గ్లాని లేదు, కానీ ధర్మాన్ని ఆచరించవలసినటువంటి మనిషి గనక ఆ ధర్మం నుంచి, స్వధర్మం నుంచి, ఆత్మధర్మం నుంచి వైదొలగినట్లయితే మళ్ళీ పరమేశ్వరుడు ఈ సృష్టి అందున్నటువంటి విశేషమైనటువంటి కరుణ అనుగ్రహము అనబడే రెండు తీసుకొని ఈ ప్రపంచంలోకి వచ్చి మళ్ళీ మానవుణ్ణి ధర్మ మార్గంలో ప్రవేశపెడతాడు కనుక, అందుకై పెట్టాలి కనుక నేను నన్ను నేను సృష్టించుకుంటాను, నా తల్లిదండ్రులను నేను నిర్ణయించుకుంటాను, నేను పుట్టవలసిన ప్రదేశాన్ని నేను ఎంచుకుంటాను. నిజానికి పరమాత్మ స్వరూపానికి పుట్టుక లేదు, దానికి మరణము లేదు, కేవలము దేహము మార్పు చేసుకుంటూ అనేక విలువలని, అనేకమైనటువంటి ధర్మాలని, సనాతనమైనటువంటి ఒక వైదిక ఆర్ష భారతీయ సంస్కృతిని మళ్ళీ సనూతనమైనటువంటి వ్యాఖ్యానం చేయటానికి అనేక మంది అవతారమూర్తులుగా ఈ జగత్తులోకి వస్తారు. కనుక ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అట్లా వచ్చాడు. కృతయుగంలో దేవుడు ప్రత్యేకంగా లేడు. త్రేతాయుగమంతా దేవుడు ఒక్కడే రాముడు. ద్వాపరయుగమంతా మరొక పూర్ణ పురుషుడు ఆయన శ్రీకృష్ణుడు. ఇదిగో కలియుగం రానే వచ్చింది. ఇది ఎట్లా వచ్చింది అంటే దేవుడు లేడంటూ ప్రారంభమైన యుగం ఇది. దేవుడు ప్రారంభం లేడు అంటూ ప్రారంభమైన యుగానికి ఎవరు మళ్ళీ అవతారమూర్తిగా రావాలి? ఇది ప్రశ్న. ఈ సమస్య జీవుడిది కాదు, దేవుడికి సమస్య ఏర్పడింది. ఎందుకంటే ఈ సృష్టికి మూలమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర సృష్టి స్థితి లయకారకులలో బ్రహ్మకి అవతారాలు లేవు. శివుడు అప్పుడప్పుడు అవతారం ఎత్తి వచ్చాడు తప్ప ఆయనకి పూర్ణావతారాలు లేవు. మరి మధ్యలో ఉన్నటువంటి స్థితిమంతుడైనటువంటి నారాయణుడు ఒక్కడే 22 అవతారాలు ఎత్తాలి. అది ఒక ప్రణాళిక. ఆ 22 అవతారాలలో ఇప్పటికీ 21 అవతారాలు పూర్ణమైపోయినాయి. 22వది కలియుగ అంతంలో వస్తుంది. 427,000 సంవత్సరాలలో మనం గడిపింది కేవలం 5,300 సంవత్సరాలు మాత్రమే. కల్కి అవతారం రావాలి అంటే ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు గడవాలి. కనుక ఈలోగా ప్రళయం రావటం అంటూ ఉండదు. కానీ ప్రళయానికి బీజం వేసుకుంటూ ఇప్పటి నుంచి అది ప్రారంభమవుతుంది. గనక తొలినాళ్లలోనే ఈ కలి యొక్క ప్రభావాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ నాస్తి నాస్తి కలౌ నాస్తి హరినామ వినాగతి. కలియుగంలో హరినామస్మరణ చేసుకున్నట్లయితే ఈ ఉపద్రవాలు తగ్గుతాయని శాస్త్ర ప్రామాణికమైనటువంటి ఒక మాట అలా ఉంచితే, అసలు ఎవరో ఒక అవతారమూర్తి కలియుగానికి అధిష్టాన పరదైవతమై రావాలి. నారాయణుడు అన్నాడు, 21 అవతారాలు ఎత్తాను, నాకు ఇవ్వబడినవి నేను పూర్తి చేశాను. అందులో ప్రధానంగా 10 దశావతారాలు అయిపోయినాయి. శివుడు అవతారం ఎత్తి రాడు, బ్రహ్మకి అవతారాలు లేవు, కనుక అవతారమే లేని యుగంగా ఉంటుందా అని అనుకున్నప్పుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలశక్తి అయినటువంటి కోటి సూర్య మండల మధ్యస్థ అయినటువంటి మహాత్రిపుర సుందరీదేవి, నేను ఈ కలియుగాన్ని నడిపిస్తాను అన్నది. ఒక సూర్యుడు వస్తేనే తట్టుకోలేని ఈ జాతి, అనంత కోటి సూర్య మండల మధ్యస్థంగా ఉన్న త్రిపుర సుందరీదేవి గనక ఇక్కడికి వస్తే ఎలా నడిపిస్తుంది అని ఎవరో మనసులో అనుకుంటుండగానే అమ్మవారన్నది, ఆ త్రిపుర సుందరీదేవినైన నేనే నాలో ఉన్నటువంటి సారళ్యాన్ని, లాలిత్యాన్ని, మార్ధవాన్ని, సంపూర్ణ సత్వగుణాన్ని ఒక రూపంగా, ఒక ఆకృతిగా, ఒక భావనగా, ఒక నామంగా, ఒక గుణంగా, ఒక విశేషణంగా లలిత అనబడేటువంటి పేరుతో వచ్చి ఈ సర్వ జగత్తుకి అధిష్టాన పరదైవతమై నేను నడిపిస్తాను అన్నది అమ్మవారు. కానీ ఎంత స్త్రీశక్తి ఈ స్వరూపంగా వచ్చినప్పటికీ కూడా ఆలోచన పురుషుడిదైతే, ఆలోచన పురుషుడిదైనట్లయితే ఆచరణ స్త్రీది, ఆచరణ స్త్రీ పురుషుడిది గనకైతే ఆలోచన స్త్రీది కావాలి. అందుకనే కలియుగ మానవుడు అర్ధనారీశ్వర తత్వంతో వచ్చాడు. ప్రతి పురుషుడిలో ఒక తెలియనటువంటి ఒక స్త్రీత్వం ఉన్నది, అలాగే ప్రతి స్త్రీలో తెలియని పురుషత్వం ఉన్నది. ఆ స్త్రీలో ఉన్నటువంటి పురుషత్వమే ఈ ప్రపంచానికి రాజో రాణో కాగలిగింది. అలాగే పురుషుడిలో ఉన్న స్త్రీత్వమే తాను కన్న బిడ్డల పట్ల అమిత వాత్సల్యాన్ని, ఆర్ద్రతని, కరుణని ప్రదర్శించగలిగింది. కాబట్టి అర్ధనారీశ్వర తత్వము ఎక్కడ ఉన్నది అంటే ఎక్కడో కైలాసంలో లేదు, మానవ దేహంలో ఉన్నటువంటి ఈ జీవుడు ఎందే రెండు పార్శ్వములు ఉన్నాయి. గనక స్త్రీ వలె పురుషుడు, పురుషుడు వలె స్త్రీ పరస్పరము రోధిస్తూ, పరస్పరము ఆకర్షించబడుతూ, పరస్పరము సమన్వయమైనటువంటి ఒక దివ్య జీవన విధానానికి శ్రీకారం చుట్టి తమ జీవితాన్ని తాము గడుపుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో, ఈ ప్రయాణంలో అనేక ఇక్కట్లు వాళ్ళు ఎదుర్కోవలసి వస్తుంది. కారణం మార్గం చెప్పేవారు లేరు గనక. కనుక మహాత్రిపుర సుందరీదేవి లలితాదేవిగా తనను తాను నిర్మాణం చేసుకున్నప్పుడు ఆమె అన్నది, నేను పుంభావంగా నాలో ఉన్న పురుషభావమే దత్తుడై ఈ జగత్తులోకి వచ్చి ఈ సర్వ కలియుగము దత్తమయం చేసుకొని నేను ఈ ప్రపంచాన్ని నడిపిస్తాను అని. ఈ దత్తుడు అంటే ఎవరో ఒక సిద్ధుడని, వాడెవడో ఒక కల్ట్ అని ఒక భావన ప్రబలి ఉన్నటువంటి సమయంలో కంచి పరమాచార్య మహాస్వామి వారు ఒక మాట అన్నారు. దత్తుడు అంటే సిద్ధుడు అని కాదు, దత్తుడు అంటే ఈ ప్రపంచానికి దత్తమైన వాడు, ఈ ప్రపంచాన్ని దత్తత తీసుకున్నవాడు. అంటే ఈ ప్రపంచంలో ఉంటూ సాలోక్య సామీప్య సాన్నిధ్యములతో ఉంటూ సాయుధ్య వరదానం చేయాలి కనుక ఇదంతా దత్తమయమై ఉంటుంది, శ్రీకరమై ఉంటుంది అనేటువంటి ఒక భావన మనకు ఏర్పడింది. అయితే భారతీయ చరిత్ర గురుతత్వ విచారణలో చరిత్ర చాలా ప్రధానం. ఎందుకంటే గతించిన కాలం తెలియకపోతే వర్తమానం విలువ తెలియదు. స్వామి కంటే ముందొచ్చిన అవతారాలను గనక ఒక్కసారి స్పర్శించుకోకపోతే స్వామి ఎవరో అర్థం కాదు. ఎందుకంటే స్వామి కంటే ముందు అవతారాలు వస్తాయి, స్వామి తర్వాత అవతారాలు వస్తాయి. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క కోణంలో, ఒక్కొక్క డైనమిక్స్లో, ఒక్కొక్క డైమెన్షన్లో ఆవిష్కరించుకుంటూ వస్తాయి కనుక ఈ విచారణలో ఒక భాగంగా ఈ దత్త సాంప్రదాయమైనటువంటి కలియుగ ఆరంభంలో నెమ్మదిగా అనేక మంది అవతార పురుషులు వచ్చారు. ఎలా వచ్చారంటే అంశావతారాలుగా, అర్చావతారాలుగా, కళావతారాలుగా, అనుప్రవేశావతారాలుగా, ఆవేశావతారాలుగా, సిద్ధావతారాలుగా, శుద్ధ్యావతారాలుగా, బుద్ధ్యావతారాలుగా అనేకమైనటువంటి అవతారాలు. కానీ ఇవి ఏవీ ప్రాదేశికమైనవే తప్ప సమగ్రమైనవి కాదు. ఆయా దేశ కాల జాతి పరిస్థితులకు అనుగుణంగా అక్కడక్కడ తాము నెలకొని సర్వ జగత్తుని కూడా సన్మార్గంలో నడిపించడానికి వచ్చినటువంటి అంశావతారాలుగా వచ్చినాయి. అంశావతారం ఈ జగత్తును నడిపించడానికి చాలదు, ఒక ప్రదేశం వరకు సరిపోతుంది. మరి ఈ సర్వ సృష్టికి, ఈ సర్వ ప్రపంచానికి, ఈ సమస్త విశ్వానికి ఎవరో ఒక అధిష్టానమైన పరదైవం కావాలి, గురుస్వరూపంగా కావాలి. పరదైవం అంటే మనకి అక్కరలేని, మనం అందుకోలేని స్థాయి కాకుండా మనం అందుకోగలిగిన, అనుభవించగలిగినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి స్థాయిలో ఉండే ఒక గురువు కావాలి గనక ఆ గురువు తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా అన్నీ తానుగా ఎప్పుడో ఒక రోజున రావాలి. రావాలి అంటే అనుకోగానే వస్తాయా? యోగం సంభవించాలి, కాలం పండాలి, కాలంలో జరుగుతున్న అనేకమైనటువంటి విషయాలకు ఒక బలీయమైనటువంటి స్థితి స్థానము ఏర్పడాలి. తదనుగుణమైనటువంటి రీతిలో మాత్రమే అవతారమూర్తులంతా కూడా ఈ జగత్తులోకి వస్తారు. అలా వస్తూ వస్తూ ఉండగా ద్వాపరయుగం అయిపోయి కలియుగం ప్రారంభమై కలి ప్రవేశమై కలియుగపు ఛాయలన్నీ కూడా వెనాడుతున్నటువంటి వేళ ఈ అఖండ భారతావనిని ఒకనొకమైనటువంటి మతం, ఒక విధానం నిరీశ్వరవాదంలోకి నెట్టేసింది. దేవుడే ఉన్నాడు, దేవుడు మాత్రమే మరొకడు లేడన్న భారత జాతి దేవుడు లేడన్నటువంటి పరిపూర్ణ నాస్తిక నిరీశ్వరవాదంలోకి వెళ్ళిపోయి ఈ భారతదేశము ఆసేతు సీతాచలము 52 ముక్కలుగా విడిపోయింది. ఆ విడిపోయి దేనికదిగా ఎవరికి వారుగా సెల్ఫ్ స్టైల్డ్ గురూస్ అంటామే, అలాగే సెల్ఫ్ స్టైల్డ్ డెమీ గాడ్స్ అండ్ గాడ్స్, ప్రతివాడు నేను దైవం అన్నాడు, ప్రతివాడు నేనే గురువుని అన్నాడు, నన్ను మించి గురువు లేడు, దైవం లేదన్నాడు, పండగలు పబ్బాలు వెనక్కెళ్ళిపోయినాయి. ఆర్షమైన, సనాతనమైన, ప్రాచీనమైన 122,000 సంవత్సరాల భారతీయ సంస్కృతి ఎక్కడో ఒక్క చోట తిరగబడింది, విరిగిపోయింది అది. అటువంటి సమయంలో ఈ భారతదేశాన్ని మళ్ళీ ఒక ఆధ్యాత్మిక భూమికగా మార్చటానికి ఎవరు రావాలి అన్నప్పుడు అందులో శివుడు పూర్ణావతారంగా రాలేదని అనుకున్న కారణంగా శంకర భగవత్పాదులు శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప, ఆదిశంకరులు ఈ జగత్తులోకి వచ్చి అద్వైత సిద్ధిని ప్రచారం చేసి మళ్ళీ సనాతనమైనటువంటి వేదవాంగ్మయాన్ని సరళీకృతమైనటువంటి స్తోత్రాలుగా, ప్రకరణ గ్రంథాలుగా, అనేకమైనటువంటి విశ్లేషణలుగా, వేదవాదాలుగా, వాదవేదాలుగా, ఉపనిషద్ భాష్యాలుగా అనేక రీతులలో వాంగ్మయ సృష్టి చేసి మళ్ళీ మానవుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేశారు. కాలినడకన ఈ ప్రపంచం అంతా కూడా, భారతదేశం అంతా కూడా తిరిగి మళ్ళీ ధర్మ సంస్థాపన చేసి మానవుడి యొక్క బుద్ధి యందు పరమేశ్వరుడి యొక్క భక్తిని బీజంగా నాటి పారమ్యం వైపు అంచులు చూపించి మళ్ళీ జ్ఞానైక స్థితి వైపు, ఆత్మవిచారధార వైపు శంకర భగవత్పాదులు నడిపించారు. బౌద్ధం తగ్గింది, అద్వైతం వెలిగింది, కానీ కాలగమనంలో మళ్ళీ కొన్ని ఈ 5000 సంవత్సరాలలో మొదటి 1500 ఏళ్ళు తర్వాత 1500 ఏళ్ళు అయిపోగా మిగిలినటువంటి కాలంలో ఒక చిన్న విరామం ఏర్పడింది. ఆ విరామం అంతా సహజంగా ఉన్నటువంటి భారతీయ సంస్కృతి నెమ్మదిగా వికాసమానం చెంది అన్ని వైపులా పెరిగి పాకుతున్నటువంటి వేళ ఈ ప్రపంచంలోకి భగవాన్ రమణ మహర్షులు వచ్చారు. వచ్చి కర్మభక్తి యోగాలను దాటి జ్ఞానయోగంలోకి గనక మానవుడు వెళ్ళలేకపోయినట్లయితే కర్మయోగంలోనే నేను పూర్ణమవుతాను అంటే కుదరదు గనక. కర్మయోగి భక్తి యోగి కావాలి, కర్మభక్తులు రెండు యోగించిన వాడు యోగంలో ఉండాలి, ఈ మూడు యోగించిన వాడు జ్ఞానయోగంలోకి వెళ్ళాలి. జ్ఞానయోగంలోకి వెళితే తప్ప వాడు ప్రేమమయుడు కాడు అని చెప్పడానికి భగవాన్ రమణ మహర్షి వచ్చారు. వారు వచ్చినప్పుడు శంకర భగవత్పాదులు, బుద్ధుడు తదాదిగా కలిగినటువంటి అవతారాల స్ఫూర్తికి ఒక కొనసాగింపుగా వారొక ప్రశ్న వేయమన్నారు. దాంట్లో ఏముంది, దీంట్లో ఏముంది, ఇదేమిటి అదేమిటి అన్న విచారణ కాస్త ఆపి వాటికి సమాధానాలు శాస్త్రపరంగా ఉన్నాయి గనక వేసుకోవలసిన అసలు ప్రశ్న ఇప్పుడు వేసుకోండి, అది హూ యామ్ ఐ, నేనెవరు, నేనెందుకు వచ్చాను. ఓ డాక్టర్నో, ఒక ఇంజనీర్నో, ఒక టీచర్నో, ఒక లాయర్నో, ఒక వృత్తిని పట్టుకొని అది నేనవుతున్నానా? కాదే, జీవితంలో 20-25 ఏళ్ళు గడిచిన తర్వాత దాన్ని అందుకున్నాను. కాకముందు నేనెవరు, అయినప్పుడు నేనెవరు, దానిని వదిలిపెట్టిన తర్వాత నేనెవరు, అవస్థాత్రయానికి అతీతమైన పరమాత్మని నేను లోపల భావన చేసినప్పుడు ఈ మేల్కొన్న నేనే కాసేపు అయ్యాక పడుకోబోతున్నానా? ఆ పడుకున్న నేనే మళ్ళీ కలగంటున్నానా? కలలుగంటున్న నేనే మళ్ళీ నా అంతట నేనే జాగ్రత్త అవస్థలోకి వస్తున్నానా? ఈ మార్పులన్నీ దేనికి చెందినవి? దేహానికే. ప్రపంచంలో ప్రాకృతమైనటువంటి ఈ శరీరంతో జాగ్రత్త అవస్థలో 16 గంటలు పనిచేసిన ఈ శరీరం సుమారు 7 గంటలు నిద్రపోయింది. మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి రావటానికి తన కారణ మహాకారణ శరీరాలని స్పృశించుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఇంద్రియాలని తన అధీనంలోకి తెచ్చుకుంటూ ఈ ప్రపంచంలోకి వచ్చి మరునాడు గడుపుతున్నదే, ఈ గడుపుతున్నదంతా దేహమే కానీ నేను కాదన్నటువంటి భావన కలిగేదాకా ఈ ద్వంద్వం సాగుతుందని, నిజానికి నీ లోపల ఉన్న నీవే అసలు నీవు, ది రియల్ ఐ. బయట కనిపిస్తున్న నేను 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 అంటున్న ఈ నేను, ఈ మేనుకు సంబంధించిన నేనే కానీ అసలు నేను మాత్రం వేరే ఉన్నాను. మరి అసలు నేనేం చేస్తున్నది? మేనుతో కూడిన నేను అంటే దేహాత్మభావనంతా కూడా ప్రాపంచికమైన విషయాల వైపు, లాలస వైపు, భోగం వైపు, లక్ష్యం వైపు, గమ్యం వైపు, ద్వంద్వాల వైపు, అంటే చీకటి వెలుగులు, ఎత్తుపల్లాలు, జనన మరణాలు, జయాపజయాలు, ప్రమోద ప్రమాదాలు, ఖేదమోదాలు, వీటన్నింటికీ లోనైనటువంటి ఈ దేహము నేను కాదే. కానీ ఇవన్నీ జరుగుతున్నా లోపల ఎవడో ఒక్కడున్నాడే, వాడు సాక్షీభూతుడై ఉన్నాడా? ఉన్నట్లయితే వాడే పరమాత్మ, అది నేను అన్నటువంటి భావనలోకి మానవుణ్ణి జ్ఞాన మార్గంలో ప్రవేశపెట్టడానికి ఒక ఆత్మానుభవాన్ని ఆధారం చేసుకొని ఆత్మానుభవ అనంతరం 54 సంవత్సరాలు అదే శరీరంలో అదే స్థితిలో ఏమీ అక్కరలేని స్థితిలో ఎవరెవరికి ఏ రకంగా జ్ఞానబోధ చేయాలో అటువంటి బోధ చేస్తూ ముగిసింది భగవాన్ రమణుల అవతారం. అదే సమయంలో మనం నిన్న మొన్న విచారణ చేసుకున్నాం, రామకృష్ణ గురుదేవులు భక్తి పారమ్యంలో మహోన్నతమైన ఉన్మత్త స్థితికి అది సంకేతం. వారి అనుగ్రహాన్ని తపస్సుని స్వీకరించిన వివేకానంద స్వామి మానవుడిలో జాగృతం కావలసినటువంటి, అంటే లోపల ఏది లేటెంట్గా ఉన్నదో అది కైనటిక్ కావాలి, ఏది కైనటిక్ అయిందో అది డైనమిక్ కావాలి. కాకపోయినట్లయితే, భూమిలో పాతిన విత్తనం భూమిలోనే నశించిపోయినట్లయితే అది బయటకు వచ్చేదెప్పుడు, చెట్టు అయ్యేదెప్పుడు, వృక్షం అయ్యేదెప్పుడు, మళ్ళీ పునరావృత్తి సహితమైనటువంటి ఈ సృష్టి కార్యక్రమం అంతా సాగేదెట్లు అని మన లోపల దాగి ఉన్నటువంటి ఆ చిరు దివ్య ఆత్మని మేల్కొల్పినటువంటి మహాస్వామి వివేకము చేత ఆనందమై, ఆ ఆనందవలన స్వామి అయినటువంటి వివేకానంద స్వామి ఒకవైపు, ఈ జాతి నడుస్తున్నంతసేపు అవతారమూర్తులు వస్తూ ఉంటారు, వివేకానంద స్వామి, రామకృష్ణ గురుదేవులు, అరవింద ఘోష్, ఈ భారతదేశానికి స్వాతంత్రం రావాలని అది 3 కోరికలు కోరుకున్నాడు ఆయన. 1, నా జన్మదినం నాడే భారతదేశం దాస్య విముక్తి పొందాలి. ఆగస్టు 15వ తారీఖున ఆయన సాధించారు. నేను శరీరంలో ఉండగానే కృష్ణ దర్శనాన్ని పొందాలి. రెండవది, బరోడా జైల్లో ఉన్నప్పుడు ఆ కారాగారంలో గోడ మీద శ్రీకృష్ణ పరమాత్మని సాకారంగా సజీవంగా దర్శనం చేసినటువంటి వారు అరవిందయోగి. అంతేకాదు, నా ధారణ పూర్ణమై ధ్యానంలో ప్రవేశించేటువంటి సమయంలో ఈ యుగానికి కావలసినటువంటి ఒక అవతారమూర్తి రావాలి అని ధ్యానించినటువంటి మహాయోగి అరవిందుల వారు. ఇట్లా ఈ భారతదేశమంతా ఆధ్యాత్మిక స్వర్ణభూమికగా ఒక స్వర్ణయోగంగా సాగుతున్నటువంటి వేళ ఈ భారతదేశానికి దత్త సాంప్రదాయంలో పూర్ణావతారాలు రావాలి. పూర్ణావతారాల కంటే ముందు అంశావతారాలు రావాలి. అందులో దత్తావతారము ప్రధానమైనటువంటిది, శిఖరాయమానమైనది, ఆధారభూతమైనది, అది దర్శనీయమైనది. గనక ఈ ఆంధ్రదేశం ఎంత అదృష్టవంతమైనదంటే తొట్టతొలి దత్త అవతారం పిఠాపురంలో వచ్చింది. అదే శ్రీపాద శ్రీవల్లభుడు. ఇక్కడ ప్రారంభమై నెమ్మదిగా మక్తల్ దాటి కురువపురం దగ్గర 33 సంవత్సరాలు శరీరంలో ఉండి ఎవరికీ కనపడకుండా, కానీ 33 సంవత్సరాల తర్వాత అందరూ చూస్తుండగానే ఆకాశయానం వైపు సశరీరంగా సాగిపోయినటువంటి పరమాద్భుతమూర్తి శ్రీపాద శ్రీవల్లభుడు. ఆ తర్వాత శ్రీపాద శ్రీవల్లభుడి తర్వాత నృసింహ సరస్వతి. ఈ దత్తావతారాలకు ఒక ప్రత్యేకమైన విశేషణం ఉన్నది. వారు ఉన్నటువంటి చోట 24 వ్యక్తుల యందు గుప్తంగా వారు దాచి ఉంచుతారు. ఆ 24 మంది వారి చుట్టూ ఉంటారు. ఈ 24 మంది ఆంధ్రదేశం వరకు 3600 యోగులకి ఆ శక్తిని వరదానం చేస్తుంది. ఆంధ్రదేశం నుంచి ఈ 3600 మంది ఆసేతు సీతాచలము సుమారు 36,000 మంది యోగులని ఈ ప్రపంచానికి అనుగ్రహిస్తుంది. అది అంటే ఈ దత్తయుగంలో, ఈ కలియుగంలో ప్రధానంగా ఏ క్షణాన మనం లెక్క పెట్టుకున్నా ఒక యోగి ఉంటాడు. అటువంటి వాళ్ళు 36,000 మంది యోగులు ఈ ప్రపంచాన్ని, ఈ భారతదేశాన్ని నడిపిస్తారు. దీన్ని ఎవరు నడిపిస్తున్నారు? నడిపించగలవాడు ఒక్కడు కనిపిస్తున్నాడా? కంటికి లేడు. కానీ ఇది పరమాద్భుతంగా నడవటానికి కారణం 36,000 మంది యోగుల యొక్క మహా తపస్సు తప్ప అన్యం కాదు.